ఎహెస్కేల్ గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎహెస్కేల్ గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనం, గ్రంథం యొక్క చివరి వాక్యం. దాని కైవారము 18,000 కోలకర్రల పరిమాణము, యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, మహిమ కలిగిన రాజా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరమైన మీ కృపకై, అపారమైన మీ ప్రేమకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మంచితనం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం 18వ తేదీని బట్టి మీకు వందనాలు. నాయన, అనుదినము నేను కలుసుకునే భాగ్యం, ఆన్లైన్ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి బుధవారము ప్రభు అనేక అంశాల మీద స్టడీ చేయడానికి చూపుతూ వచ్చిన మహాకృపకై మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మహోన్నతుడు అయిన మిమ్మను ఆయన అర్థం చేసుకోవడానికి కూడా మాకు సహాయం చేస్తూ, అయా గత వారం యెహోవా నిస్సీగా మిమ్మను కనపరుచుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ వారం ప్రభువా యెహోవా షమ్మాగా మీ పేరును ప్రభు మీరు మాకు బయలుపరుస్తూ ఉండగా, పరిశుద్ధ లేఖనాలు వెలుగులో అర్థం చేసుకోవడానికి, అలా ఆరాధించడానికి మా అందరికీ సహాయం చేయండి. మా ప్రభువా మీకు వందనాలు. ఎలోహీమని ఒప్పుకుంటూ స్తుతిస్తున్నాం. మా ప్రభు సర్వ సృష్టికర్తవు, ఈ దినానికి కర్తవు, మా అందరి జీవానికి, మా అందరి ప్రాణాత్మ దేహాలకు, మా అందరి మనుకడకు కారణభూతుడు అని ఒప్పుకుంటూ స్తుతిస్తూ, మా అందరికి దీవెనకరంగా ఉదయకాలపు ధ్యానాన్ని నిరుంచమని వేడుకుంటున్నాం. మా ప్రభువా మీకు వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడు, ప్రార్థనాలకించి దేవుడు, గొప్ప కార్యాలు ఉద్దేశించారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినమందు నూతనంగా మీరు మాకిస్తున్న 165వ సహవాసం, యాదాద్రి మెడికల్ సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. యువదీకాల మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న వెస్ట్ గోదావరి టీచర్ల సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారు. గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ, ఎల్ శ్రద్ధయ్య అని మిమ్మల్ని స్తుతిస్తూ, సర్వశక్తి మంతుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ మరొకసారి మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తూ, వచ్చిన వారందరికీ దీవెనకరంగా వాక్య ధ్యాన సమయాన్ని మార్చండి. మీ ఏర్పాట్లో ఉన్నవారు రావడానికి, మేలు పొందడానికి సహాయం చేయండి. దుష్టుని శోధనలు దూరపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని పేర్లను అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే యెహోవా అన్న ఆ పేరుని చాలా మనం ఎల్ సిరీస్ మీద ఉన్న పేర్లన్నింటినీ స్టడీ చేయగలిగాం. ఎలోహిం అనే సృష్టికర్త అయిన దేవుడిగా మనం చూడగలిగాం. ఎల్ ఎల్యోన్ సర్వోన్నతుడైన దేవుడిగా, గాడ్ మోస్ట్ హై అని మనం అర్థం చేసుకోగలిగాం. ఎల్ రోయి చూచుచున్న దేవుడు, ఎల్ శద్దాయి సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ ఒలాం నిత్యుడగు దేవుడు. మనం ఎల్ సిరీస్ మీద ఉన్న పేర్లను అధ్యయనం చేసాం. అట్లాగే అధోనై ప్రభు అన్న పేరును కూడా అర్థం చేసుకోవడానికి స్టడీ చేస్తూ వచ్చాం. అట్లాగే యెహోవా సిరీస్ మీద ఉన్న పేర్లు, యెహోవా ఉన్న దేవుడు, సర్వకాలాలలో ఏకరీతిగా ఉండే దేవుడుగా మనం చూడగలిగాం, జీవం కలిగిన దేవుడుగా చూడగలిగాం. యెహోవా ఇరే చూచుచున్న దేవుడు, యెహోవా షాలోం సమాధానకర్త అయిన దేవుడు, యెహోవా నిస్సి గత వారం మనం స్టడీ చేసాం, యెహోవా ధ్వజము, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి. ఈ ఒక్కటి యెహోవా నిస్సి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దాన్ని మనం గత వారం స్టడీ చేసాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా నిస్సి, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, దేవుడు విజయాన్నిచ్చేవాడుగా జయమునిచ్చేవాడుగా, ఆ పేరు మనకి ఆయన పక్షంగా నిలబడ్డప్పుడు, ఆయన ఆ కార్యాలు నిలబడ్డప్పుడు, ఆయన మనకి ధ్వజము, దాన్ని బ్యానర్, దాన్ని మనం సైనికులు జెండా పట్టుకొని పోరాటం చేయటం ఎలా ఉంటుందో, ఆ దేవుని పేరు మీద మనం ఆత్మీయ పోరాటంలో శత్రువు వాణ్ణి సమూహంతో పోరాడుతున్నప్పుడు ఏ విధమైన శోధన గుండా మీరు వెళ్తున్నా, అమాలేకీయులు మన మీద దాడి చేస్తా ఉన్నా, పాత పాప స్వభావం తిరిగి దాడి చేస్తా ఉన్నా, శత్రువు మన ముందు నిలబడి పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఈ పేరుతో యెహోవా నిస్సి, ఆయన మనకు విజయము, ఆయన మనకు ధ్వజము అన్న పేరుతోటి మనం ఆ ప్రార్థన చేయటం, ఆరాధించటం, జ్ఞాపకం చేసుకోవటం గొప్ప జయాన్ని పొందుకుంటా ఉన్న విషయాన్ని చూడగలిగాం. కాదు, ప్రాముఖ్యంగా యెహోవా నిస్సి అన్న పేరు దగ్గర అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే, హూరు, అహరోనులు పర్వత శిఖరం మీద చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్రాయేల్ గెలవటం, చేతులు దించితే శత్రువు అమాలేకులు గెలవటం, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జయాన్ని మనం చూస్తాం. చేతులు దింపాల్సిన పరిస్థితిలో మరొకరు చేతుల్ని ఆదుకోవాలి, ఊరు అహరోనులు చేతులను ఆదుకున్నట్టుగా సహవాస ప్రార్థన ఫెలోషిప్ లో ఉన్న ఫలాన్ని కూడా మనం ఈ పేరు దగ్గర సందర్భంలో అర్థం చేసుకోగలుగుతాం. యెహోవా నిస్సి. ఈ వారం మనం దేవుని పేర్లను అర్థం చేసుకోవడంలో భాగంగా స్టడీ చేస్తున్న పేరు యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 35వ వచనం 2వ భాగం, యెహోవా ఉండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణానికి పేరు. మూల భాషలో యెహోవా షమ్మ, మూల భాషలో యెహోవా షమ్మ అంటే యెహోవా ఉండు స్థలము అని అర్థం. ఇంగ్లీష్ లో గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉండు స్థలం, గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉండే దేవుడు, నివసించే దేవుడు, ఆయన యెహోవా అన్న పేరు దగ్గర అయాం ఊ అయాం, ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వకాలాలలో ఉండే దేవుడు, ఉనికిలో ఉండే దేవుడు, ఆధ్యాంతరహితుడు అన్నది మనం చూడగలిగాం. ఇక్కడ ఆయన ఉనికిలో ఉండే దేవుడే కాదు, ఆయన ఒక స్థలంలో ఉండే దేవుడు అన్న మాట కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. యెహోవా ఉండు స్థలం, ఒక ప్రాంతంలో ఆయన ఉంటాడా? అవును అనే ఈ మాట, ఈ పేరు జ్ఞాపకం చేస్తుంది. యెహోవా షమ్మా, దేవుడు ఉండు స్థలం. దేవుడు ఉండు స్థలం, ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలి. మనం ఆయన ఆ ఇమ్మెటీరియల్ ఆత్మరూపి, ఆయన పదార్థం కాదు, ఆయన శరీరి కాదు, ఆయన్ని ఆయన భౌతిక రూపం కాదు. ఆయన్ని జనరల్గా ఆత్మను ఎట్లా అర్థం చేసుకుంటామంటే, ఆత్మ అనగానే గాల్లో కలిసిపోతుంది, లోకానుసారంగా ఉనికిలో ఉండదు. ఆత్మకేముందిలే, ఎందుకో మనం ఎక్కువగా దేహానికి ప్రాముఖ్యతనిస్తాం. కారణం ఏంటి? వి కెన్ సీ, వి కెన్ టచ్, వి కెన్ టేస్ట్, వి కెన్ సెన్స్. శరీరానికి పంచేంద్రియాలు, శరీరానికి స్పర్శ, జ్ఞానేంద్రియాలు, ఇవి మనకి ఏమవుతుందంటే, మన ఉనికిలో ఉన్నాము, మన ఉనికిలో ఉన్నాము, మనం చూడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, కాబట్టి రియాలిటీని అర్థం చేసుకోగలుగుతున్నాం, రియల్ గా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. వేరే ఆత్మ దగ్గరకు వచ్చేసరికి ఏమో, పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు అన్నాడు, ఇక తిండి దిప్పులు ఉండవేమో అని స్త్రీ పురుషుడు అన్న భేదం పరలోకంలో ఆత్మకు ఉండదు, ఇక పెళ్లి పెటాకులు ఉండవు. మనం సరిగ్గా అర్థం చేసుకుంటే పరలోకంలో ఆకలి దప్పులు లేవు అన్నాడు తప్ప అన్నపానాలు లేవు అనలేదు. ఆయన పరలోక విందు కోసం మాట్లాడతాడు, గొర్రెపిల్ల విందు కోసం మాట్లాడతాడు, జీవవృక్ష ఫల భుజింపనిస్తాను అంటాడు, మరుగైన మన్నాను భుజింపనిస్తాను అంటాడు, దేవదూతల ఆహారాన్ని మనం భుజించాము అన్నాడు. పరలోకం సంతోష పట్టణం, పరలోకం ప్రేమ కలిగిన పట్టణం. పరలోకంలో ఇప్పుడు శరీరంతో ఉన్నది ఎంత వాస్తవమో, వాస్తవానికి ఇది వాస్తవం కాదు. నిజంగా మాట్లాడాలంటే శరీరంతో ఉన్న జీవితం వాస్తవం కాదు. వై? గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఈరోజు ఉంటామని గ్యారంటీ లేదు. 2024లో చాలా మంది పులిస్టా పడిపోయింది, 2024లో చాలా మందికి పులిస్టా పడింది. గ్యారంటీ లేదు. మాక్సిమం ఉన్న 60-70 చాలా చిన్నది. కానీ ఆత్మ సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే అనంతం, అనంతం, శాశ్వతం, అక్షయత, అక్షయత, మహిమాయుక్తమైన జీవితం. ఎంత గొప్ప మాటలు, పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి యెహోవా అన్నప్పుడు అయాం హూ అయాం అన్నాడు, నేను ఉండు దేవుణ్ణి అన్నాడు. అది ఆయన ఉనికికి సంబంధించింది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడు. కానీ యెహోవా షమ్మా అన్న ఈ పేరు, ఆ ఆత్మరూపి అయిన దేవుడు ఒక స్థలంలో ఉంటాడు. యెహోవా ఉండు స్థలము అని ఆ పట్టణానికి పేరు. ఒక స్థలంలో ఉంటాడు. అన్లిమిటెడ్ గాడ్ ని ఒక ప్లేస్ కి మనం లిమిట్ చేయలేం. అపరిమితుడైన దేవుణ్ణి ఒక ప్రాంతానికి పరిమితం చేయలేం. పరిమితం చేయడం ఈ పేరు అర్థం కాదు, కానీ అపరిమితమైన దేవుడు అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, మనకి సమీపంగా ఉంటాడు, మనకి దూరంగా కాకుండా మన సహవాసాన్ని కోరుకుంటూ మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు. ఎక్కడో పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటాడు, ఇక్కడ మన మధ్య లేడు అని కాదు. మత్తయి సువార్త 18:20 వాగ్దానం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను, వాళ్ళిద్దరి మధ్యకి నేను వస్తాను. ఈ ఉదయం సంఘముగా మనం కూడుకొని ఆరాధిస్తూ ఉండగా యెహోవా షమ్మ, ఆయన మన మధ్య ఉంటాను అంటున్నాడు. యెహోవా ఉండు స్థలము అని రాయబడింది. అర్థం చేసుకుందాం, దేవుడు ఈ పేరుని అర్థం చేసుకుంటే ఆయన యొక్క ప్రజెన్స్ని మనం అనుభవించగలుగుతాం, ఆయన యొక్క ప్రజెన్స్ను మనం గ్రహించగలుగుతాం, ఆయన ఉండు స్థలము అన్న మాట మనకు అర్థం కావాలి. ఆది కాండం 2వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి ఆయన ఏ స్థలాల్లో ఉంటానన్నాడో అర్థం చేసుకోవడానికి కొన్ని లేఖనాలు స్టడీ చేయాలి. ఆది కాండం 2వ అధ్యాయము 9వ వచనం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే 9వ వచనాన్ని చదివితే 8వ వచనాన్ని కూడా చదవాలి. 8వ వచనాన్ని చదివితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు మానవుడికి ఒక ప్లేస్ ఇచ్చాడు. ఆదాము ఆవులకి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఏ స్థలం? యెహోవా తోట అయిన ఏదేను. దేవుడు ఆ ప్లేస్ లో ఉంచాడు. నిజంగా 9వ వచనం అంటుంది, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షం. చాలా మంచివి అన్ని విధాలైన, ప్రతి విధమైన చూపునకు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షం. ఆ తోట మధ్యను జీవవృక్షం, మంచి చెడ్ల తెలివిచ్చి వృక్షమును నేల నుండి ములిపించెను. కింద నదులు, పైవచనాల్లో ఫలాలు. మంచి తోట, దేవుని తోట, ఏదైనా తోట. చాలాసార్లు మనం నిలువ నీడ ఉండాలని చెప్పి ఆశపడతాం. ఒకవేళ సొంత ఇల్లు కాకపోతే అద్దిల్లన్నా దొరకాలని ఆశపడతాం. ఉదయం 2:00 సాయంత్రం ఇంటికి రాగానే చాలా రిలాక్స్ అవుతాం. సొంత ఇంటికి వచ్చేసాం కాబట్టి చాలా రిలాక్స్ అవుతాం. స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు మానవునికి, ఏదేం తోట. ఆ దేవుడు మానవునికి ఏర్పాటు చేసిన స్థలం చాలా మంచిది. అన్ని మంచివే ఉన్నాయి, చెడ్డవేమీ లేవు. మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షం కూడా మంచిదే. అన్ని మంచివే ఉన్నాయి. అన్ని ఎందుకు అంత మంచిగా ఉన్నాయంటే కారణం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం ఎందుకు ఏదైనా తోట అంత మంచిగా ఉందంటే, దేవుడు అక్కడికి వస్తున్నాడట. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. అబ్బా, సంచరిస్తున్నాడు, తోటలోకి వస్తున్నాడు, ఆదాము అవ్వల సామీప్యానికి వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది నిజంగా మన ఊహలకు అందని సత్యం, ఊహలకు అందని సత్యం. గొప్ప దేవుడు ఈ పరిమితమైన మానవునితోటి సహవాసం చేయటం, పరలోక వాసి భూలోకానికి దిగి రావటం, మనుషులతో ముచ్చటించటం, మనుషులతో సంచరించటం, మనుషులతో ఉండాలనుకోవటం. ఇది మన ఊహలకు అందని సత్యం. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అంటే, యేసు వచ్చాడు. జీసస్ ఫస్ట్ అడ్వెంట్ ఈజ్ క్రిస్మస్. మొదటి రాకడ వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎక్కడికి? భూలోకానికి. అంటే ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం వర్ణిస్తాడు, దేవుడు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకొనక దాన్ని విడిచిపెట్టి మానవునిగా, దాసునిగా, రక్తునిగా సిలువ మరణం పొందేంత స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంత అవసరమేముంది? ఆయనకి అంత నష్టపోవాల్సిన అవసరమేముంది? ఒకే ఒక కారణం, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే ఉన్నాడు కాబట్టి. ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి కమ్యూనికేట్ అవుతాడు, మాట్లాడతాడు, దర్శిస్తాడు, స్పర్శిస్తాడు, వస్తాడు. మనకి మిగతా విశ్వాసాలకి తేడా ఏంటంటే, దేవుణ్ణి వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళాలి కొండల మీదకి. ఎత్తుగా ఉంటాడు దేవుడు, అంత కొండ ఎక్కాలి. దూరంగా ఉంటాడు దేవుడు, ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ ఏమంటుందంటే, నువ్వెతకడం కాదు, నశించిన దానిని, లూకా 19:10, నశించిన దానిని వెతుక్కుంటూ ఆయన ఇచ్చాడు. వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చాడు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. జక్కే ఊరు ఆయన వచ్చాడు, జక్కే కొండే ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తుంటే ఆ చెట్టు దగ్గరికి ఆయన వచ్చాడు. జక్కే ఆయన వెతుక్కుంటూ వెళ్ళ ఆ సందర్భంలో, లూకా 19:10. ప్రభు ఈ పేరు అర్థం కావడానికి మనకు సహాయం చేయాలి. కాబట్టి ప్రారంభంలో ఏదేం తోటలోకి? మానవుడి దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఏదేని తోట? ఆయన వస్తున్నాడు కాబట్టి దేవుని తోట అని రాయబడింది. ఏహెస్కేలు గ్రంథంలో ఆ పద ప్రయోగాన్ని చూస్తాం, దేవుని తోట. ఆయన వస్తున్నాడు. ఆయన ఉంటే ఇంకేముంది? ఏమి కొదువ, ఏమి లోటు, ఏమి తక్కువ? ఏమి తక్కువ ఉంటుంది? ఏమి తక్కువ కాదు. ఆయన రావటం, ఆయన ఉండటం ఎంత ఆశ్చర్యం. అర్థం చేసుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మానవుల మధ్యకు వచ్చాడు. 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మానవుల మధ్యకు వచ్చాడు. దేవుడు ఇక్కడ ఉంది మాట, ఆదికాండం 13వ అధ్యాయం 10వచనం. లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచాను, యెహోవా సుదుమ గుమొర్రా అని పట్టణాలను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను. ఏదైనా తోటను యెహోవా తోట అన్నాడు. ఎందుకు యెహోవా తోట అన్నాడు? ఆయన వస్తున్నాడు. ఆయన చేయడం మాత్రమే కాదు, ఆయన వస్తున్నాడు. ఏదైనాలో ఆయన ఉన్నాడు. 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఏదేం తోటలోకి ఆయన వచ్చాడు కాని ఆయన కలుసుకోవడానికి ఆయనతో సహవాసం చేయడానికి ముందుకు రాకుండా ఆది తల్లిదండ్రులు, ఆదాము అవ్వలు చుట్టుపక్కల దాక్కున్నారు. ఎక్కడున్నారు? నీ ముందుకు రాకుండా దాక్కున్నారు, దేవునికి దూరం అయిపోయారు. కారణం శత్రువు, కారణం పాపము. ఎరుగుదాం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధం కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే నీ పాదరక్షలు కూడా తీసే, నేనుండు స్థలం పరిశుద్ధం నీ పాదరక్షలు కూడా తీసే అన్నాడు. అలాంటి దేవుడు ఆదాముతోటి అవతోటి సహవాసం చేయడానికి పనిపెట్టుకుని రోజు ఏదేం తోటలోకి వస్తా ఉంటే ఆ పాత్రలు అయిపోయారు, పరిశుద్ధ దేవుని దగ్గరికి రాలేకపోయారు. నేను అనుకుంటాను ఏంటి వాళ్ళ పాపం ఏంటి, ఏంటి వాళ్ళ పాపం ఏంటి, ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, యథార్థంగా ఉండకపోవటం, మాట వినకపోవటం, తినొద్దు అన్నాడు తిన్నారు. ఎట్లా ఉంటాడు పౌరుషం కలిగిన దేవుడు, ఆయన మాట అంటే లెక్క లేకపోతే, ఆయన చెప్పింది వినకపోతే, ఆయన చెప్పింది వినకపోతే, ఆయన వద్దకు రాకపోతే ఎట్లా ఉంటాడు, ఎలా ఎలా ఉంటాడు? సరే అప్పటికే ఏమి నేను తినొద్దన్నాను, తిన్నారా ఏంటి నా మాట, మీరు ఖాతరా చేయలేదా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాలి, అడిగితే ఏం చెప్పాలి, బోరుమని ఏడుస్తూ పాదాల మీద పడి మమ్మల్ని క్షమించి తండ్రి అనాలి. అబ్బే ఆ స్త్రీ ఇచ్చింది, ఆ సర్పం ఇచ్చింది, వాళ్ళు చేశారు వేలు చేశారు, నేనేమి చేయలేదు, ఎంత డొంక తిరుగుడుగా తలతిక్కగా సమాధానం చెప్పారు ఇద్దరు. ఒకటే ఆయన చెప్పాడు, ఆయన మాటకి విలువ లేదు, గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఎట్లా ఉంటాడు ఆయన, అలాంటి రోజు ఎలా ఉంటాడు ఆయన? ఏమి మనం ఉంటామా, మనం ఉంటామా? పిల్లల్ని పెద్ద చేసి పెళ్లి చేసిన తర్వాత ఏ మాత్రం మాట తేడా వచ్చినా, చూపు తేడా వచ్చినా మనం ఈగో హర్ట్ అవుతుంది, ఈగో హర్ట్ అవుతుంది. ఏంటి అట్లా చూసావు, ఏంటి అలాగన్నావు, గౌరవం తగ్గిందా నా మీద, నేను నీకేమైనా బరువుగా కనబడుతున్నానా, నేను మైండ్కి వెళ్ళిపోతాను, మైండ్కి వెళ్ళిపోతాను, నేను ఉండను. పిల్లరా ఏదేం తోటలో దేవుడు మనుషులు చూడడానికి వచ్చాడు, బంధం తెగిపోయింది, కారణం వాళ్ళకి ఆయన్ని సన్మానించడం అర్థం కాక ఆయన మాట వినట్టు వినే విషయంలో వైఫల్యం చెందడాన్ని బట్టి మనిషికి దేవుడికి మధ్య ఉన్న బంధం తెగిపోయింది, తెగిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి తీయబడినో దాన్ని సేధ్యపరచుటకు ఏదేని తోటలోంచి అతన్ని పంపేశాడు, పంపేశాడు, బయటికి పెట్టేశాడు, దూరం అయిపోయారు. దేవునికి మానవుడికి మధ్య బంధం తెగిపోయింది. ఆది కాండం 5వ అధ్యాయంలో ఏం చదువుతామంటే, ఫిజికల్ గా మనుషులందరితోటి మనుషులున్న స్థలంలోకి దేవుడే దిగి వస్తున్న ఆది ఏదేని తోట అనుభవంలో నుంచి మనుషుల్లోకి పాపం వచ్చేసింది, పాప స్వభావం వచ్చేసింది, తిరుగుబాటు స్వభావం వచ్చింది. ఆయనంటే భయం లేదు, విధేయత లేదు, గౌరవం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదేం తోట నుంచి మనిషిని దూరం చేసిన తర్వాత ఇక మనుషుల దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడతాల. అయితే ఆది కాండం 5వ అధ్యాయం 22వ వచనంలో ఏం చదువుతామంటే, ఆది కాండం 5వ అధ్యాయం 22వ వచనం, నోవా హానుకు మెతిశలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచ్చు. ఈ మాట దేవుడు ఏదేని తోటలోకి వచ్చి సంచరిస్తున్నాడు మనుషుల కోసం, దాన్ని మనం పాడు చేసేసుకున్నాం. అయితే దేవుడితో నడవటం, మనం దేవుడితో నడవటం, మనం దేవుడితో నడవటం హానోకు, పితృడైన హానోకు మనకు మాదిరి. దేవునితో నడవటం, దేవుణ్ణి స్పృహతో నడవటం, ఆయన ఆ ధ్యాసతో బ్రతకటం, ఆయనకు భయభక్తులు చూపిస్తూ బ్రతకటం, ఆయనకు విధేయత చూపిస్తూ బ్రతకటం, ఆయన మీద మనసు పెట్టుకొని కాన్సన్ట్రేషన్ పెట్టి బ్రతకటం, దేవునితో నడవటం. హనోకు జీవితాన్ని మనం ఏమర్థం చేసుకుంటామంటే, దేవుడు అలాంటి వాడిని దూరంగా ఉంచలేదు, తీసుకెళ్లిపోయాడు, పట్టుకుపోయాడు. 24 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాడు. బా, దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. ఏదేంలోకి మనుషుల మధ్యకి వచ్చాడు, మనుషులకు విలువ అర్థం కాలేదు, బయటికి గెంటేశాడు. బయటికి గెంటబడ్డ వారిలో ఎవరు ఆయన మీద మనసు పెట్టుకొని ఉంటారో అని చూస్తున్నాడు. 4వ అధ్యాయంలో హేబేలు చూస్తాం. హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, అంగీకరించాడు, రెస్పాండ్ అయ్యాడు, మాట్లాడాడు. కాబట్టి మనుషులతో దేవుడు ఏదైన తోటలోకి దేవుడు రావడం చూస్తున్నాం. తర్వాత ఏదైన తోట తర్వాత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మీద విశ్వాసంతో ఆయన వైపు చూస్తున్న మనుషులు ఆయనతో నడవడానికి ఆయన అనుమతి ఇవ్వటం, ఆయన కోరుకోవడం చూస్తున్నాం. అట్లాగే మనం ఎక్కువగా నోవాహుతో మాట్లాడతాడు 6వ అధ్యాయం నుంచి. తర్వాత 12వ అధ్యాయం నుంచి అబ్రహాంతో మాట్లాడతాడు, యాకోబుతో మాట్లాడతాడు, యోసేపుతో మాట్లాడతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడతాడు. దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనుషులతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనుషులకు దగ్గర కావడానికి ఇష్టపడుతున్నాడు, మనుషులకు మానిఫెస్ట్ అవడానికి ఇష్టపడుతున్నాడు, ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దూరంగా ఉండటం కాక సామీప్యాన్ని సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనసు అర్థం కావాలి మనకి. మోషేకు మండుతున్న పొదలో దేవదూత ద్వారా కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడైన యెహోవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని, నేను నిన్ను పంపిస్తాను రా. 3వ అధ్యాయంలో ఎన్కౌంటర్, మోజెస్ ఎన్కౌంటర్ మనం చూస్తాం. నేను ఎల్లను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నత్తోని ప్రభువా, నడ్డోని ప్రభువా, గుడ్డోని ప్రభువా అని చెప్పాడు ప్రారంభంలో. తర్వాత అర్థమైంది ఏ స్థాయికి మోసే వెళ్ళాడంటే, ఇక మోసేకి వేరే లోపం లేదు, వేరొక జీవితం లేదు, వేరొక ధ్యాస లేదు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎంత బాగుంటుందో ఆ సన్నివేశం. నిర్గమకాండం 33వ అధ్యాయము 15వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వచనాన్ని మనం చదివితే ఆయన అంటాడు 14లా దేవుడు అంటున్నాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, స్తోత్రం, నేను నీతో వస్తాను, నా సన్నిధి నీతో పంపుతాను. దేవుడు మోషేతోనూ ఇస్రాయేల్ సర్వ సమాజముతోనూ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నా సన్నిధి నీతో కూడా నీకు తోడుగా వచ్చును అన్నాడు. 15 మోషే అంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోవద్దు అయ్యా, నువ్వు లేకుండా మాత్రం మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, నీ సన్నిధి లేకపోతే మేము ప్రయాణం చేయనే చెయ్యం, చస్తాం, శత్రువులు మమ్మల్ని చంపేస్తారు, నువ్వు లేకుండా మేము అడుగేయం. ఇక దేవుడు నిబంధన మందసాన్ని ఇచ్చాడు, నా సన్నిధి మీతో ఉన్నది అని చెప్పడానికి టాబర్నికల్ ఇచ్చాడు. ఇక ఆ నిబంధన మందసం నిబంధన మందసం ఉన్న ఆ గుడారంలోకి దేవుడు వస్తున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. పైన 7వ వచనం నుంచి మనం చదవాలి, 33వ అధ్యాయం 7వ వచనం నుంచి. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపులకు వెళ్లి పాలెంకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడు పాలెంకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు ఆ గుడారము లోపలికి పోవు వరకు అతని వెనుకతో నిదానించి చూచిచుండెను. మోషే ఆ గుడారములోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎంత అద్భుతమైన మాటలు! దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు, మనిషిని సమీపిస్తున్నాడు, మనిషికి ప్రత్యక్షమవుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నాకు ప్రతిష్ఠిత జనము అన్నాడు. కాబట్టి నేను మీతో ఉన్నాను అని చెప్పడానికి నిబంధన మందసాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన మందసాన్ని ప్రత్యక్షపు గుడారంలో ఉంచితే మేఘం ఆ గుడారంలోకి దిగి రావటం, మోషే దేవునితో మాట్లాడటం, ప్రజలందరూ చూసి సాగిలిపడి నమస్కరించటం. ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో సంచరిస్తున్నాడు. ఆ స్పృహలో ఇశ్రాయేల్ ప్రయాణం చేయటం మనం చూస్తున్నాం. నిబంధన మందసం సాగితే తప్ప ఇస్రాయేల్ ప్రయాణం సాగదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. నువ్వు లేకపోతే మమ్మను పోనివద్దు, నువ్వు రాకపోతే మమ్మను పోనివద్దు. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. దేవుడు ప్రత్యక్ష నిబంధన మందసం కోసం, ప్రత్యక్ష గుడారం కోసం మాట్లాడినప్పుడు ఎందుకోసమట ఆయన అంటున్నాడు. నేను 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు. దేవుని గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని నివాస స్థలం కోరుతున్నాడు. నేను రావాలి, నేను ఉండాలి, అక్కడ ఉండాలి, మీతో ఉండాలి, మీ ముందట ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన మనసు. ఏదేం తోటలో ఉన్నాడు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు విమోచించబడ్డప్పుడు వాళ్ళ మధ్యకి నిబంధన మందసంలో ఆయన సన్నిధి, ఆయన దూతలు కెరూబుల మధ్య, రెక్కలు చాచుకుని రెక్కలు విప్పుకొని ఉన్న ఆ కెరూబుల మధ్య దేవుని సన్నిధి. అక్కడుంటాను అన్నాడు. మేఘ రూపంలో దిగి వస్తున్నాడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దావీదు ఈ గ్రహింపుతోటి 139వ కీర్తన రాసుకున్నాడు. 139వ కీర్తన 7వ వచనాన్ని చదవాలి. 139వ కీర్తన 7వ వచనాన్ని చదవాలి. 7వ వచనం చదివితే ఇలా అంటాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. దేవుడు అక్కడ ఉంటాడు. ఎక్కడ ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఒక చోట, ఒక పరిశుద్ధ స్థలంలోనేనా, ఒక గుడిలోనా, ఒక దేవాలయంలోనా? నో, ఆయన అపరిమితమైన దేవుడు. ఆయన ఆయన ఏ స్థలంలోనైనా ఉంటాడు, ఉంటాడు, ఉండగలడు, ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సర్వాంతర్యామి కాదు, అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు కాదు, అన్నిట్లోనూ దేవుడు ఉంటాడు కాదు, అన్ని స్థలాల్లో ఉండగలిగిన దేవుడు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు. దేవుణ్ణి పుట్టలో చూడు, చెట్టులో చూడు, కొమ్మలో చూడు, మొక్కలో చూడు, విత్తులో చూడు కాదు, కాదు, అది కాదు నేను చెప్పేది. ఆయన ఏదేం తోటలో మనుషులతో ఉండాలనుకున్నాడు, వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు, దూరంగా వెళ్ళిపోయాడు, వాళ్ళు బయట గెంటేశాడు. మళ్ళా ఇస్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత దేవుడే మోషేని నడిపించాడు కాబట్టి, సరే నేను మీ మధ్య ఉన్నట్లుగా నిబంధన మందసాన్ని నేను చూపించు రూపంలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయి, నేనుండు స్థలము అన్నాడు. ఇస్రాయేల్కి తిరుగులేదు, వారు దేవుని సన్నిధిని కలిగి, వారు నిబంధన మందసాన్ని కలిగి వారు ముందుకు వెళ్తా ఉంటే యాజకుల కాళ్ళు యోర్ధాను తాకితే పాయలైపోవడమే, చీలిపోవడమే, ఆరిన నెల కనబడమే, ఎరుకో గోడలు కూలిపోవడమే, శత్రువులు పరారైపోవడమే. దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది, వాళ్ళతో ఉంది. దావీదు ఆ స్పృహతో రాస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నీకు దూరంగా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళగాను, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళాన్ని నందు పండుకొనినా నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు. కాబట్టి దేవుడు ఉండే దేవుడు, మనుషులతో ఉండే దేవుడు, పరిశుద్ధ సంఘముతో ఉండే దేవుడు, మనకి సమీపంగా ఉండే దేవుడు. సంఘముగా ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న దేవుడు, నేడు మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుడు ఉండే దేవుడు, ఆయన ఉంటున్నాడు, ఆయన సమీపానికి వస్తున్నాడు అన్న స్పృహతో దావీదు దేవునికి ఒక గంభీరమైన మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరం చూసిన ప్రతి ఒక్కడికి ఇది ఆయన ఉండే స్థలం, ఇది దేవుడుండే స్థలం అని చేతులెత్తి సాగిలపడి దండం పెట్టి భయభక్తులతో వణుకుతో ఉండాలని చెప్పి అలా కట్టాలనుకున్నాడు. బానే ఉంది కానీ నువ్వు ఎంతమందిని చంపి రక్త హస్తాలతోటి నీ హస్తాలతోటి నేను నా మందిరం కట్టించుకోవడానికి నాకు మనసు లేదు. నేను పరిశుద్ధ దేవుణ్ణి, నేనుండే స్థలం పరిశుద్ధ స్థలం, నువ్వు వద్దులే, నీ కుమారుడు కడతాడులే అన్నాడు. ఆ కుమారుడు సొలొమోను, ఆ కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. సొలొమోను దేవుడు ఉండటం కొరకు ఫిజికల్ గా ఒక స్ట్రక్చర్ ని కట్టాడు. సొలొమోను మందిరం చాలా అద్భుతంగా చెక్కాడు, చాలా అద్భుతంగా చెక్కాడు. సుమారు 7 సంవత్సరాలు టైం పట్టింది సొలొమోను మందిరం కట్టడానికి. చాలా అద్భుతంగా కట్టాడు, చాలా అద్భుతంగా కట్టాడు. దేవుడు నేను అక్కడ ఉంటానులే అన్నాడు. ఆ స్థలమందు చేయబడ్డ ప్రార్థనలు వింటానులే అన్నాడు. ఆ స్థలము నా సన్నిధిగా పిలువబడుతుందిలే అన్నాడు, అన్నాడు ఆయన. కానీ అదే సొలొమోనుకి ఏ స్పృహ ఉందంటే, అంత గొప్ప దేవుడు ఈ చిన్న మందిరంలో ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడు? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? అంత గొప్ప దేవుడిని ఈ మందిరంలో నేను ఎట్లా పెట్టగలుగుతాను? సరిపోతాడా? సరిపోడు. కాని నా సన్నిధి ఉంటుంది అన్నాడు. నేను దృష్టిస్తాను అన్నాడు. నాకు బలులు అర్పించు ప్రార్థనా మందిరం అన్నాడు. ఆ మందిరంలో సొలొమోను దేవుని నిబంధన మందసాన్ని ప్రతిష్ఠ చేశాడు. మందిరంలో అతి పరిశుద్ధ స్థానంలో ఉంచాడు. కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను అంగీకరిస్తాను, నేను వింటాను అన్నాడు. తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, ఇశ్రాయేల్ ప్రజలకి మందిరం సెంటిమెంట్ అయిపోయింది. మందిరంలో ఉంటానన్న దేవుడి మీద మాత్రం మనసు లేకుండా పోయింది. బిజినెస్ బాగా చుట్టూ బిజినెస్ స్టార్ట్ అయింది. మందిరంలో పావురాలు అమ్మటం, మందిరంలో రోకలు మార్చటం, మందిరంలో మేకలను, ఎడ్లను, గొర్రెలను అమ్మటం, మందిరం చుట్టూ బిజినెస్. మామూలు బిజినెస్ కాదు, వ్యాపారపు టిల్లు. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఏం చేయాలి? శాస్త్రులు, పరిషయులు, యాజకులు, వాళ్ళకు కూడా దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కాదు, ఇన్కమ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. దేవుడు రోషం కలిగిన దేవుడు కదా. ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, నన్ను పట్టించుకోకపోతే, నేనున్నాను అన్న స్పృహ లేకపోతే, నా మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే, నా మీద కాన్సన్ట్రేషన్తో మీరు నా సన్నిధిలో ఉండకపోతే, నేను అస్సలు ఉండను, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అన్న విషయం మీకు చెప్పడానికి ఇదిగో నెబుకద్నెజర్ని తీసుకొస్తున్నాను అని ఆయన హెచ్చరించాడు. నెబుకద్నెజర్ని తీసుకొచ్చాడు. నెబుకద్నెజర్ వచ్చి ఏం చేశాడు? యెరూషలేం పట్టణాన్ని తగలబెట్టాడు, మందిరాన్ని తగలబెట్టాడు, మందిరాన్ని కూలగొట్టాడు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, నేను ఉండ మీ మధ్య ఉండను, నాకు మీరు నచ్చలేదు, నాకు చూపించాల్సిన భయభక్తులు మీరు చూపించట్లేదు, నేను మీతో లేను అని చెప్పడానికి నా సేవకుడైన బబులోను రాజైన నెబుకద్నెజర్ని పిలిపిస్తున్నాను అని చెప్పి ఆయనే పిలిపించి ఆయనే ఆ మందిరాన్ని కూల్చేయమన్నాడు. మనం ఈ పేరు యెహోవా ఉండు స్థలము అన్న పేరు మన యెహెజ్కేలు గ్రంథం చివరి మాట తీసుకున్నాం. యెహోవా ఉండు స్థలం, యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం ఏం చూస్తామంటే, ద డిపార్చర్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం నుంచి దేవుని మహిమ వెడలిపోవటం, మందిరాన్ని మహిమ వదిలేయటం, దేవుడు తన ప్రజలను వదిలేసి వెళ్ళిపోవటం. నాకు నచ్చలేదు, మీ ప్రవర్తన నచ్చలేదు, మీరు నా పట్ల చూపించాల్సిన భయభక్తులు మీరు చూపించట్లేదు, దాన్ని మనం యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మహిమ వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను. దేవుని మహిమ మందిరంలో నుంచి, అతి పరిశుద్ధ స్థలంలో నుంచి గుమ్మాల గుండా బయటకు వచ్చి వదిలిపెట్టేయటం, దేవుని మహిమ వెళ్ళిపోవటం, ఏకాబోతు ప్రభావం వెళ్ళిపోవటం. దేవుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి బయటకు వచ్చేయటం, దాన్ని యెహెజ్కేల్ గ్రంథంలో ప్రారంభం నుంచి చూపిస్తా ఉంటాడు. దా చూపిస్తాం, వీళ్ళ మందిరాన్ని ఎలా చేశారు, ఎలాంటి వాటితో నింపేశారు, ఎలాగుందో వీళ్ళ పరిస్థితి ఏంటో చూపిస్తానని చెప్పి ఎన్ని చూపిస్తాడు దేవుడు. వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న విగ్రహాలు, వాళ్ళ వాళ్ళు చేస్తున్న వ్యాపారం, వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఏమాత్రం నచ్చలేదు దేవుడికి, ఏమాత్రం దేవుడికి నచ్చలేదు. దాన్ని పదే పదే ఈ గ్రంథంలో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం, యెహో మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచాను. కెరూబుల దగ్గర నుంచి నిబంధన మందసంలో కెరూబుల మధ్య ఆయన సన్నిధి ఉంటుంది అన్నాడు. అది నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటే అక్కడి నుంచి దేవుని మహిమ గడప దగ్గరకు వచ్చేసింది, గడప దగ్గరకు వచ్చేసింది. 18వ వచనం, యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుంచి బయలుదేరి కెరూబులకు పైతట్టు నిలవగా మహిమ వెళ్ళిపోవటం, మహిమ వెళ్ళిపోవటం. 11వ అధ్యాయం 23వ వచనం, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకి ఎక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండలకు పైగా నిలిచాను. మందిరంలో నుంచి పట్టణంలో నుంచి కొండల మీదకి ఆయన మహిమ వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు లేడు, దేవుడు వదిలేశాడు, దేవుడు మందిరంలో లేడు, దేవుడు మందిరంలో ఉండడానికి ఇష్టపడతలేదు. ఉండడానికి ఇష్టపడే దేవుడే, ఆయన ఉండడానికి ఆయన ఉన్నాడు, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలన్న స్పృహ ఆ ప్రజలకు లేకపోయేసరికి వదిలేశాడు. ఆది నుంచి మనం చూస్తున్నాం దేవుడు మనుషులతో ఉండాలనుకున్నాడు, ఏదేని తోటలో ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచించిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్నాడు. ఆయన మందిరానికి సాదృశ్యంగా నిబంధన మందసాన్ని ఇచ్చాడు, గుడారం ఏర్పరిచేయమన్నాడు, అక్కడికి దిగి వచ్చాడు. తర్వాత దావీదు మందిరం కడతానంటే సరే కట్టు అన్నాడు, సొలొమోను కట్టాడు, దేవుడు అంగీకరించాడు. ఆయన సన్నిధి ఉంది అన్న స్పృహ వాళ్ళు కోల్పోయి ఆయన గనపరచాల్సిన దగ్గర గనపరచకపోతే వదిలేశాడు. మందిరంలో నుంచి ఆయన ప్రభావం బయటకు వచ్చేసింది. సొలొమోనుతో దావీదుతో మాట్లాడుతున్నప్పుడు నీ గర్భాన పుట్టు కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు అన్నప్పుడు సొలొమోనే కాదు, యేసుక్రీస్తు ప్రభు కూడా దావీదు కుమారుడే. దేవుడు ఈరోజు నేను మాట కొంచెం మీరు మైండ్ లో పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు నుంచో ప్రారంభం నుంచో మనుషులతో ఉండాలని ఆశపడుతున్న దేవుడు. ఉంటాలేదు, ఎందుకు ఉంటాలేదంటే మన పాపాలు దేవునికి కోపం తీసుకొస్తాయి, మనకి దేవునికి మధ్య అడ్డుగోడలు కాపాలి. పరిశుద్ధ దేవుడు పాపితో ఉండగలడా? రోషం కలిగిన దేవుడు ఆయన్ని మహిమపరచని స్థలంలో ఆయనకి విలువ లేని ప్రజల మధ్య ఆయన ఉంటాడా? ఉండడు. యెరూషలేము మందిరంలో ఉన్నాడా? వదిలేశాడు, అప్పగించేశాడు, కాల్పించేశాడు. ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? కొత్త నిబంధనలో దేవుడు ఉండే స్థలం ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఉండే స్థలం ఏంటి? బైబిల్ దేవుని యెహోవా షమ్మ దేవుడు ఉండే స్థలాన్ని బైబిల్ కొత్త నిబంధన గ్రంథం 4 ప్రాముఖ్యమైన స్థలాల కోసం మాట్లాడుతుంది. ఆ 4 ప్రాముఖ్యమైన స్థలాల్లో ఒకటి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందన్నాడు? ఆయన్ని సన్నిధిని మనం స్పృహ కలిగి ఆయన సన్నిధిలో ఉండడం కొరకు ఆ స్థలాలను అర్థం చేసుకోవాలి. యెహోవా షమ్మ దేవుడు ఉండు స్థలం ఏది అన్న మాట దగ్గర దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కొత్త నిబంధన గ్రంథం మీద కొంత అధ్యయనం చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 14వ వచనం, 14వ వచనం, ఆ వాక్యం, ఆ వాక్యం. మొదటి వచనంలో వాక్యం దేవుని వద్ద, వాక్యం దేవుడై ఉండెను అని రాయబడింది. దైవం, వాక్యం దైవం. యేసుక్రీస్తు ప్రభుకి దేవుని వాక్యం అని పేరుంది. ప్రకటన గ్రంథంలో చదువుతా ఆ వాక్యం 14వ వచనం, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ మేడ్ హిజ్ డ్వెల్లింగ్ అమాంగ్ అస్. దేవుని వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించెను. ఆ నివసించెను డ్వెల్లింగ్ అన్న దానికి టాబర్నకల్ టెంపుల్, టాబర్నకల్ టెంపుల్, అవి సమాన పదాలుగా పండితులు మాట్లాడతారు. టాబర్నకల్ ఒకప్పుడు నిబంధన మందస్సం, టెంపుల్ ఒకప్పుడు సొలొమోను దేవాలయం. ఇప్పుడు అదే ఆ సన్నిధి, ఆ సన్నిధి వాక్యం. దేవుడు మన మధ్యకు ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనంలో మెడపట్టుకొని ఆదామవ్వను బయటికి గెంటేస్తే పొండి బయటకు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటదంటే, యేసుక్రీస్తు ప్రభును పో అంటున్నాడు. ఇప్పుడు ఆదామవ్వను బయటికి పో అన్నాడు అక్కడ ఆదికాండంలో. యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తు ప్రభును వెళ్ళు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇష్టపూర్వకంగా వస్తున్నాడు. ఎందుకోసం? మళ్ళా మనుషులతో సహవాసం కోసం. ఆదామవ్వలు పోయారు నేను అనుకుంటాను, ఆదామవ్వలు పోయారు నేను అనుకుంటాను. ఎప్పుడు వెనక్కి తిరిగి రాలా. ఏం చేయాలి? పో అన్నాడు ఆయన. తప్పు చేసింది వాళ్ళు. ఎక్కడ పోవాలి? రాత్రంతా అక్కడే కూర్చోవాలి. ఎన్ని రోజులైనా అక్కడే కూర్చోను. నేను ఎక్కడ పోతాం ప్రభు? మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఇంట్లోంచి భర్త బయటికి పో అని చెప్పేసి బయటికి గంటి తలిపేస్తే ఏం చేస్తాం? పోతారా? మేము వెళ్ళాం, అక్కడే ఉంటాం, అక్కడే ఉంటాం. అలా ఉంటే ఎంత బాగుండేదో. పోయారు. సరే, పోయిన తర్వాత అయినా సరే 4 రోజులకు 10 రోజులకు మనసు తెచ్చుకొని, మనసు మార్చుకొని తప్పైపోయింది, మళ్ళా వచ్చేస్తే ఎంత బాగుంటుంది. అదే వచ్చే పనే లేదు. పోటుగాళ్ళలాగా ఇదిగో నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఏం ప్రూవ్ చేసుకుంటావు? నాగలు పట్టుకొని, ట్రాక్టర్ పట్టుకొని, కంప్యూటర్ పట్టుకొని, రకరకాల టెక్నాలజీ డెవలప్ చేసి, అది చేసి ఇది చేసి ఏంది ఊరగొడిసేది? ఏం చేస్తావు? దేవుడికి దూరం అయ్యి ఏమి చేయడానికి ఏమీ లేదు. ఒకే ఒక పరిష్కారం, తిరిగి రావటమే ఆయన దగ్గరికి. అబ్బే బుర్ర పని చేయట్లా, తిరిగి రావట్లా, తిరిగి రావట్లా, తిరిగి రావట్లా. యోహాను 3:16 దేవుడు ఎంతో ప్రేమించాడు లోకాన్ని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడు? దేవునికి మనుషులకి మధ్యవర్తి, మీడియేటర్, పాప పరిహారి, విమోచకుడు, రక్షకుడు, సంధానకర్త, సమాధానకర్త. ఆయన మన సమాధానం. దేవుని వాక్యం, దేవుడైన వాక్యం, వాక్యమైన దేవుడు మన మధ్యకి శరీర కృపాసత్య సంపూర్ణుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. దట్ ఈజ్ ద క్రిస్మస్. ఆయన మన మధ్యకు వచ్చాడు, ఆయన మన మధ్యకు వచ్చాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడంటే, యోహాను సువార్త 2:19 మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి. ఏ దేవాలయం? ఆల్రెడీ కూల్చేశాడు కదా, నెబుకద్నెజరు వచ్చి తగలబెట్టేశాడు కదా, మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బే ఎక్కడ పోద్ది, ఎక్కడ పోద్ది? దేవుడు కూల్చేసినా కాల్ చేసినా మందిరం ఎక్కడ పోద్ది? ఎక్కడికి పోదు. మళ్ళా ఏం చేశారు? మళ్ళా ఏం చేశారు? మాకు మందిరం కావాలి, మాకు మందిరం కావాలి. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, మళ్ళా మళ్ళా మందిర ప్రాకారాలు నిలబెట్టారు, మందిర గోడలు నిలబెట్టారు, తలుపులు నిలబెట్టారు, మళ్ళా ఆరాధన ప్రారంభించారు. సంతోషం, మళ్ళా నన్ను కావాలనుకున్నారు కదా, సరే దేవుడు సహకరించాడు. మళ్ళా కమర్షియల్ అయిపోయింది, మళ్ళా కమర్షియల్ అయిపోయింది. 46 సంవత్సరాలు కట్టారట. తర్వాత మళ్ళా కూల్ చేస్తే మళ్ళా 46 సంవత్సరాలు కట్టారట. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మందిరానికి వచ్చిన ప్రతిసారి మందిరాన్ని చెప్పించడమే. ఆహా, ఏంది చాలా బాగుందా అయ్యా, చూడు ఈ మందిరం ఎంత అద్భుతంగా ఉందో. ఆ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి నిలబడకుండా మొత్తం తగలబెట్టిస్తానన్నాడు. అదేంటి, నీ మందిరం కదా, ఎవడు చెప్పాడు నా మందిరం అని? నేనుంటే కదా అందులో, నేనుంటే కదా. ఏమంటాడు ఇక్కడ ఆయన 2వ అధ్యాయం, మందిరాన్ని కూల్చేయండి, మందిరాన్ని కూల్చేయండి. కింద ఇంకొక మాట రాయబడింది 21వ వచనం, ఆయన తన శరీరమును దేవాలయం గురించి మాట చెప్పాను. శరీరమును దేవాలయం, హీఈస్ ద టాబర్నకల్, హీఈస్ ద రియల్ టెంపుల్, హీఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, హీఈస్ ద గాడ్. ఆయనే దేవుడు. దేవుడు భూమి మీదకి మనుషులతో సంచరించడానికి యేసుక్రీస్తు ప్రభు రూపంలో వస్తే ఆయన సిలువేశారు, కానీ గోడలకు మాత్రం పెయింట్ వేసి చక్కగా ఎంత బాగా అలంకరించారు. ఆయన మాత్రం సిలువేశారు. ఎందుకోసం సిలువేశారు బాబు? ఏం చేశాడు తప్పు? ఏం తప్పు చేశాడు అనుకున్నారంటే, మామూలు తప్పు చేయలేదు ఆయన. ఏమన్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం, వీడు దేవాలయాన్ని పడగొడతానన్నాడు, 3 దినాల్లో దాన్ని కట్టగలనన్నాడు. దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు వీడు, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కాబట్టి సిలువేయండి, ఖచ్చితంగా సిలువేయాలి. దేవానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? చంపేయాలి. ఏది దేవాలయం? ఆయన నిర్మాణమా? ఘోరం. ఆయన చంపేశారు, నిర్మాణానికి మాత్రం చక్కగా పెయింట్ వేశారు. నేటి సంఘాల దుస్థితి కూడా ఇదే. ఇది జీవము గల దేవుడి మందిరం. ఏది ఏది జీవం గల దేవుడి మందిరం? గోడల, కుర్చీల, మైక్ సెట్ట, దేని మీద ప్రేమ అంత? ప్రాపర్టీ మీద, ల్యాండ్ మీద. 1 కోటి రూపాయలతో స్థలం కొన్నారండి. ఓహో, 1 కోటి రూపాయలతో మందిరం కట్టారండి. అబ్బా, ఏమందం? దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలం. బుర్ర పనిచేయాలి, బుర్ర పనిచేయాలి. పనిచేయట్లా, వాళ్ళకి పనిచేయట్లేదు, క్రైస్తవులకి పనిచేయట్లేదు. ప్రారంభం నుంచి ఆయన నాట్ ఆ టెంపుల్, స్థలం కాదు, దేవుడు. దేవుడు ఆయన అన్నిటికీ ఆధారం. దేవుడు లేని స్థలాలు, దేవుడు లేని మందిరాలు, దేవుడికి నచ్చిన కార్యాలు, దేవుడు మెచ్చిన ఆరాధన, దేవుడు కోరుకోని క్రిస్మస్. క్రిస్మస్ అందుకే అందులో క్రీస్తుయేది ఉండడు. రికార్డింగ్ డ్యాన్స్లు, సినిమా డ్యాన్స్లు, పిల్లల నాటికలు, అమ్మలక్కల చీరలు, పిండి వంటలు, బిర్యానీ, పాటలు. ఏ పాటలు? ఈ డబ్బుల పాటలు, వేలం పాటలు. మరి దేవుడేడు? ఆహా, ఆయన ఉండడు. మరి దేనికి ఇదంతా పెద్ద డ్రామా, పెద్ద మోసం? ఆయన ఉంటే కదా. యెహోవా షమ్మా, ఆయన ఉండాలి. ఆయన ఉండు స్థలం. ఆయన లేకపోతే ఏంటి ఉపయోగం? నువ్వు హెబ్రోన్కి వెళ్తావా, బ్రదరన్కి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా, నాకు అనవసరం. నేనేమంటానంటే, ఆయన ఉన్నాడా, ఆయన ఉన్నాడా. పెద్ద మందిరం అండి, ఆయన ఉన్నాడా. చాలా మంది విశ్వాసులు వస్తారండి, ఆయన ఉన్నాడా. లేకపోతే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. చాలాసార్లు ఈ మరాఠీ వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది మరాఠీ వాళ్ళు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా వాలే మరాఠీలే. బిజినెస్ చేయడంలో అద్భుతం, పానీపూరి అమ్మేస్తారు, సమోసా అమ్మేస్తారు, అన్ని అమ్మేస్తారు, అన్ని దుకాణాలు పెడేస్తారు, ప్రతీది ఎంత పాపం చేస్తారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు బిజినెస్ లో డబ్బులు సంపాదించి అలవాటు చేసుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న కొంతమంది సేవకులు సంఘంలో డబ్బులు ఎట్లా సంపాదించాలో బాగా నేర్చుకున్నారు, బాగా నేర్చుకున్నారు. యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకున్నారు. అన్ని రేట్లు ఫిక్స్ చేశారన్నమాట. మామూలుగా రారు, రావాలంటే ప్రతీది ఫిక్స్డ్ రేటు. మీరు విమర్శిస్తున్నారండి అనొద్దు. అక్కడ చెడిపోయింది, కుళ్ళిపోయింది, పాడైపోయింది, నాశనం చేసేసారు, ఏం చేద్దాం? ఏ కాబోతు, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేని సంఘాలు అయిపోయాయి. గుండు కోత అనిపిస్తుంది, ఏంటి ఎట్లా తయారైందని. ఆ యేసుక్రీస్తు ప్రభు మొదటి శతాబ్దంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు మందిరం కోసం మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడతాడు. కూల్ చేస్తాను, కూల్ చేస్తాను, పడగొట్టేస్తాను, రాయి మీద రాయి, అబ్బే ఏం ఉంచుతున్నా ఏమనుకుంటున్నారు అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదట వచ్చిన, యేసు దేవాలయం నుంచి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చి, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచిచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటే అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒక్క రాయి కూడా ఉండకుండా మొత్తం కూలి చేస్తాను. ఎందుకు ఎందుకు? దేవుడు లేడు మరి, అంత బిల్డప్ జరుగుతుంది దేవుడు కోసం కాదు, డబ్బు కోసం. డబ్బు దేవుడు ఉన్నాడు అక్కడ, బిజినెస్ జరుగుతుంది అక్కడ, వ్యాపారం జరుగుతుంది అక్కడ. సూటిగా ఈ మాట అంటాను, మీ మందిరాల్లో ఆ గల్లా పెట్టి తీసేయండి, ఆ కానుకల బాక్స్ తీసేయండి, కానుకల బాక్స్ పక్కన పెట్టి సేవ చేయమని చెప్పండి. బడాయి బయటకు వస్తుంది. అసలు దేవుడు కానుకల బాక్సే, కానుకలు పెట్టే దానికోసమే. దేవుడు లేడు, ఇన్కమ్ వస్తుంది కాబట్టి సేవ జరుగుతుంది. అన్ని సంఘాలు ఎలాగ ఉన్నాయని చెప్పను గాని చాలా సంఘాలు అలా తగలబడ్డాయి. దేవుడు సంఘంకి కొత్త నిబంధన గ్రంథంలో ఎంత ఆధిక్యత ఉందంటే, నేనంతా అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామని కూడి ఉంటారో అక్కడ నేనుంటాను. There shall be my presence. అక్కడ నేనుంటాను. ఇద్దరు ముగ్గురు కూడుకుని ఆరాధించడానికి ఏ మందిరం కావాలి నీకు? ఎన్ని లక్షలు పెట్టి స్థలం కొనాలి? ఎన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాలి? పోను కొన్నావు, బిల్డింగ్ కట్టావు, స్థలం కొన్నావు, ఇక అయిపోయింది. ఈఎంఐలు కట్టాలి కాబట్టి ఇదిగో ఏం తప్పుంది. ఇవ్వండి కానుకలు ఇవ్వండి. ఇంక దేవుడు ఎక్కడ? డబ్బే. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు రూపంలో దిగి వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని వాక్యం వచ్చింది, కుమారుడైన దేవుడు మనుషుల సామీప్యానికి వచ్చాడు, మాట్లాడాడు, కలిసి తిరిగాడు, కలిసి తిన్నాడు, ప్రేమను చూపించాడు, క్షమాపణ చూపించాడు, త్యాగాన్ని చూపించాడు. నయా పైస దోచుకోలేదు మన దగ్గర నుంచి, నయా పైస ఆశించలేదు మన దగ్గర నుంచి, ఉన్నదంతా దోచిపెట్టాడు. ఏం తక్కువ చేశాడు? ప్రాణాన్ని కూడా పెట్టాడు, పరలోకాన్ని వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్నిచ్చాడు, పాప క్షమాపణ చేశాడు. ఎంత చేశాడు ఆయన? దేవుడు ఇస్తాడు, పుచ్చుకోడు. దేవుడు ఇస్తాడు, దోచి పెడతాడు, దోచుకోడు. దీవిస్తాడు, దీవించబడడు. మన చేత దేవుడు ఆస్తిపరుడు అవడు. మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అరే యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి, ఏం చేశాడని? దేవాలయాన్ని కొలుస్తానన్నాడని. నీకు యేసు ప్రభు ముఖ్యమా, దేవాలయం ముఖ్యమా? ఆయన లేని దేవాలయం ఎందుకు ఎందుకు తగలబెట్టాలి? ఆయన లేకపోతే తగలబెట్టాలి. కొలసికి రాసిన పత్రిక 2:9 కొలసికి రాసిన పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం క్రీస్తునందు, సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తున్నది. యోహాను సువార్త 14:11 మాట్లాడతాడు. అయ్యా మాకు తండ్రిని చూపించు, అయ్యా మాకు తండ్రిని చూపించాడు పిలుపు. యోహాను సువార్త 14:10-11 తండ్రి అని 10 ఆయన అంటున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముట్లేదా? నేను మీతో చెప్పు చిన్న మాటలు అంతటి నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునిలో ఉన్నాను. ఇద్దరు మీ మధ్యకొచ్చాము. తండ్రి యందు నేను, నా యందు తండ్రి. యేసు సిలువేశారు. ఈరోజు క్రిస్మస్ లో యేసున్నాడా? ఈరోజు దేవాలయాలు యేసున్నాడా? ఈరోజు సంఘాల మధ్య యేసున్నాడా? అదే పెద్ద బాధ అయిపోయింది, పెద్ద బాధ అయిపోయింది. యేసు ఉంటే మన జీవితాలు ఎట్లా ఉండవే? మనలో నటన ఉండదే? మనలో లోకం ఉండకూడదే? మనలో ఎలాంటి లోక పోకడలు ఉండకూడదే? ఎందుకు మరి ఇలా ఉన్నామంటే, ఆయన లేదు, ఆయన ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఆయనతో కష్టం కాబట్టి ఆయన సిలువ వేసి ఆయన పేరు చెప్పుకొని పబ్బం గడిపేస్తున్నాం. ఎస్ఎఫ్జే సహవాసాలు అలా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ మందిరం లేదు, ఇక్కడ ఇమ్మానుయేలు దేవుడు నేను మీ మధ్య ఉంటాను అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఉన్నాడు అన్న స్పృహతో ఆయన కొరకు మాత్రమే చేయమన్నారండి. అందరి ముందు చేస్తున్నాను, మర్చిపో. ఆయన ముందు పాట పాడుతూ ఉంటే నా స్వరం అందరు వినాలి కాదు, ఆయన ఆరాధించాలి. అందరికీ బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి, గ్రహింపు కలగాలి. వాక్య పఠనం చేస్తే అర్థం చేసుకుంటూ అర్థమయ్యే రీతిలో వాక్యం బోధిస్తే ఆయన ముందు నిలబడ్డాను, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఆయన ముందు బోధిస్తున్నాను. ఇది ఆయన సన్నిధి, యెహోవా షమ్మా, ఆయన ఉండు స్థలం. నేను ఉంటానన్నాడు, ఆయన ఉన్నాడు అన్న స్పృహతో. ఆయన లేకపోతే ఎస్ఎఫ్జే ఎందుకు? ఆయన లేకపోతే నీ స్థానిక సంఘం ఎందుకు? ఆయన లేకపోతే భక్తంతా శుద్ధ దండగా? ఇట్ మస్ట్ బి గాడ్ సెంట్రిక్. ఆయన ఉండాలి, ఆయన ఉండాలి. ఆయన వదిలేశాడు ఇశ్రాయేలుని, ఆయన వదిలేశాడు మందిరాన్ని. ఆయన నచ్చిన పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆయన నచ్చింది ఏది జరగడానికి వీల్లేదు. వాక్య విరుద్ధమైంది ఏది ఉండడానికి వీల్లేదు. వాక్యాన్ని దాటి ఒక ఇంచు పోవడానికి కూడా వీల్లేదు. అలాగా మీ సహవాసాలు ఎస్ఎఫ్జే 164 సహవాసాలు, ప్రతి సహవాసము గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ గా, ఆయన ఉండే స్థలముగా. యెహోవా షమ్మా అన్నాడు, ఆయన ఉండే స్థలముగా. ఆ స్పృహతో నడిపించాలి ప్రభు. అలా కొనసాగడానికి, ఆయన సన్నిధిని సమృద్ధిగా పొందుకోవడానికి మనకి స్థానిక సంఘాలకి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.